भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण आदि चैतन्य चरितामृतంలో ఆది లీల మొదటి అధ్యాయం ఈ అధ్యాయం పేరు ఆధ్యాత్మిక గురువులు శ్లోకం 12-13 ఇందులో చైతన్య చరితామృతం ఆరంభంలో మంగళాచరణ అంటారు కదా మంగళాచరణలో గౌరంగ గురించి కొన్ని శ్లోకాలు తర్వాత నిత్యానంద ప్రభు గురించి తర్వాత అద్వైతాచార్య గురించి విధంగా క్రమంగా వర్ణించుకుంటూ వచ్చారు ఈ శ్లోకాల యొక్క విస్తరణే మిగతా అంతా కూడా ఈ శ్లోకాలనే ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క కొన్ని అధ్యాయాలనండి ఒక్కొక్క పుస్తకం లాగా దాన్ని వివరించుకుంటూ వచ్చారు చైతన్య చరితామృతంలో మొత్తం అది ఈరోజు శ్రీ అద్వైతాచార్య ఆవిర్భావ సద్వైతాచార్య విష్ణుతత్వమా శక్తితత్వమా జీవతత్వమా విష్ణుతత్వం రెండా శివతత్వం సదాశివ సదాశివ మహావిష్ణు యొక్క విస్తరణ ఆయన వైకుంఠ లోకాల్లో ఒక లోకం సదాశివుడిది సదాశివుడి యొక్క విస్తరణ భౌతిక శక్తి సంపర్కంలోకి వచ్చింది రుద్రుడు ఆయనని మనం శివుడు అంటాం అంటే ఇక్కడ సాధారణంగా సదాశివుడిని కూడా శివ అనే పిలుస్తారు రుద్రుని కూడా శివ అనే సాధారణంగా పిలుస్తాం మనం కానీ శివుడి రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుంది ఒకటి దుర్గాదేవి సంపర్కంలో మాయా సంపర్కంలో వచ్చిన శివుడు ఆ కోణంలో ఒకటి ఇంకో కోణం వచ్చేసి ఆధ్యాత్మిక ప్రపంచంలో సదాశివుడు ఉన్నాడు ఆయన మహావిష్ణువు యొక్క విస్తరణ అందుగురించి అద్వైతాచార్యుని మహావిష్ణువు యొక్క విస్తరణ అంటారు సదాశివ విస్తరణ రెండు ఒకటే వ్యత్యాసం ఏం లేదు సరే ఈ శ్లోకాలు చూడండి మహావిష్ణు జగత్కర్త మాయయాయ సృజత్యదా తస్యావతార ఏవాయం అద్వైతాచార్య ఈశ్వరః మహావిష్ణు జగత్కర్త మాయయాయ సృజత్యదా తస్యావతార ఏవాయం అద్వైతాచార్య ఈశ్వరః అద్వైతం హరినాద్వైత ఆచార్యం భక్తి శంశనా భక్తావతారమీశం భక్తావతారమీశం తం అద్వైతాచార్యమాశ్రయే అద్వైతం హరినాద్వైత ఆచార్యం భక్తి శంశనాత్ భక్తావతారమీశం తం అద్వైతాచార్యమాశ్రయే ప్రతిపదార్థం భావం భాష్యం లేదు వీటికి ప్రభుపాద లెక్చర్స్ ఉపన్యాసాలు ఉన్నాయి మహావిష్ణు ఉపాదాన కారణానికి ఆధారమైన మహావిష్ణువు జగత్కర్త జగత్తును సృష్టించిన వాడు మాయయా మాయచే యా ఎవడు సృజతి సృష్టించునో అధ ఈ విశ్వమును సారీ ఆ విశ్వమును తస్య
అతని
అవతారమే ఏవా నిక్కముగా అయం ఈ అద్వైతాచార్య అద్వైతాచార్యులు ఈశ్వర నిమిత్త కారణానికి ఆధారమైన భగవానుడు అద్వైతం అద్వైతుడని తెలియబడినవాడు హరిణ శ్రీహరికి అద్వైతాత్ అభిన్నుడైనందున ఆచార్యం ఆచార్యుడని తెలియబడినాడు భక్తి సంశనాద్ కృష్ణ భక్తి ప్రచారం వలన భక్తావతారం భక్తావతారము ఈశం భగవంతునికి తం ఆయనకు అద్వైతాచార్యం అద్వైతాచార్యుని ఆశ్రయే ఆశ్రయిస్తున్నాను. ఆశ్రయించడం అంటే ఏంటి? చాలాసార్లు చర్చించాను దీని గురించి. ఏమా చేరడం, ఇంకా సూచనలు భగవద్గీతలు ఎక్కడుంది ఆశ్రయించేది? శరణం అంటే ఏమర్పించాలి? ఇక్కడ అద్వైతాచార్యం ఆశ్రయించాలి. ఓకే, హరే కృష్ణ. ఇక్కడ మొదటి శ్లోకంలో మహావిష్ణు జగత్కర్త. జగత్కర్త అంటే ఏమి? చెరగడ జగత్తుకు సృష్టించిన వాడు. ఎలా విష్ణువులు ఎంతమంది ఉన్నారు? విష్ణువులు ఏ అవతారం అంటారు? సారీ, పురుషావతారం అంటారు కదా. మహావిష్ణువు తర్వాత ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి ఆ విష్ణువు మహావిష్ణువా గర్భోదగసాయ విష్ణువు? అణువులో క్షీరోదగసాయ విష్ణువు ఎక్కడ ఉండేది? ఈ విశ్వంలో ఉన్నాడు, విశ్వానికి ఆవలో ఉన్నాడు ఖచ్చితంగా. మహావిష్ణు జగత్కర్త మాయయాయ సృజత్యద. ఇక్కడ మహావిష్ణువు గురించి వచ్చింది, తర్వాత మాయాశక్తి, తర్వాత ఈశ్వర అనే పదం వచ్చిందా? అద్వైతాచార్య ఈశ్వర. ఇక్కడ మహావిష్ణు ఈశ్వర కాదా? ఈశ్వర అంటే ఏమర్థం? మహావిష్ణువు అంటే ఈశ్వర గురించి ఉంది ఇంత ఈ శ్లోకంలో, మాయాశక్తి గురించి ఉంది, ఇంకొక శక్తి ఉంది గుప్తంగా ఉంది, ఏది? జీవశక్తి. సృష్టించాడంటే ఈ సృష్టిలో ఎవరున్నారు? జీవులు. ఇది జగత్తు రెండు శక్తుల సమ్మేళనం. ఏమి శక్తులు అవి? ఆధ్యాత్మికం ఏంటి? కాదు, ఇక్కడ ఈ భౌతిక జగత్తులో రెండు శక్తుల సమ్మేళనం ఇది. ఏమేమి శక్తులు ఉన్నాయి? అంతరంగ తటస్థ శక్తి ఉంది, అదే ఆధ్యాత్మికం కూడా. జీవాత్మ ఆధ్యాత్మికం అని ఆధ్యాత్మిక శక్తి అనొచ్చు. అయితే తటస్థం ఆధ్యాత్మికంలో తటస్థ శక్తి మరియు మాయా అది ఇక్కడ. అయితే ఇక్కడ జీవశక్తి గురించి ప్రత్యక్షంగా లేదు. ఈశ్వరతత్వం ఉంది, మాయాతత్వం ఉంది, తర్వాత ఈ ప్రపంచం జగత్తు, జగత్ ఇది నడుస్తూ ఉందంటే జడ పదార్థం దానికి అయితే నడుస్తుందా? చలనం రాదు. జీవులు ఉండాలి, జీవులు ఉండడం వల్లనే ఇది జరుగుతుంది. ఇంత మంచి భవం, ఈ మిద్దె కట్టారు, ఇంత మంచిది, ఇదంతా జీవుడు, జీవుడు ఉండడం వల్ల జరుగుతుంది. ఇక్కడ మహావిష్ణు, మహావిష్ణువు యొక్క తస్యావతార ఈవాయం అద్వైతాచార్య. ఈ అద్వైతాచార్య ఎవరు? సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారము అని. మహావిష్ణువు, సరే ఇప్పుడు ఈశ్వర అన్నాం కదా, ఎంతమంది ఈశ్వరులు, ఈశ్వరతత్వం అనేది ఒకటి ఉంది, దాన్ని ఇంకొక పేరుతో ఎలా పిలుస్తారు? ఈశ్వరతత్వానికి ఇంకొక పేరు విష్ణుతత్వం అంటారు. సో ఎంతమంది ఈశ్వరులు ఉన్నారు? ఇప్పుడు ఈశ్వరతత్వాన్ని విష్ణుతత్వం అంటారు కదా. సరే ఈశ్వర రూపాలు ఎన్ని ఉన్నాయి? దీపార్చరేవ ఒకటి, అద్వైతం అచ్యుతం అనాది. సో ఈశ్వరులు, సో భగవంతుడు మహావిష్ణువు, బలరాముడు విస్తరించాడు, తర్వాత బలరాముడు, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, మళ్ళీ దాని నుంచి నారాయణుడు, మళ్ళీ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, ఆ సంకర్షణ నుంచి మహావిష్ణువు, ఆ మహావిష్ణువు నుంచి గర్భోదక, ఆ గర్భోదక సై విష్ణువు నుంచి ఆయన నుంచి ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉన్నాడు, ప్రతి అణువులోనూ ఉన్నాడు. ఈ విధంగా ఎన్ని విశ్వాల్లో? గర్భోదక సై విష్ణువు ఒక చోటే ఉన్నాడు, ఎన్ని చోట్ల ఉన్నాడు? ఎన్ని విశ్వాలు ఉన్నాయి, ఎన్ని చోట్ల ఉన్నాడు. అందుగురించి భగవంతుడి అవతారాలు దేనితో పోలుస్తారు? లెక్క కట్టగలరా అవతారాలు, ఇన్ని అవతారాలు ఉన్నాయి? శ్రీ విగ్రహం కూడా అవతారమే, అర్చావతారం. అర్చావతారం అంటే అర్చించడానికి అవకాశం ఇవ్వటం కోసం, మన కోసం ప్రకటమైన రూపం అర్చావతారం. సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయి? అన్ని అవతారాలు ఉన్నాయని. అంటే ఎన్ని విశ్వాలు ఉన్నాయి, ఎంతమంది మహావిష్ణువులు అంటే మహావిష్ణువు ఒకడేలే, మహావిష్ణువు నుంచి విశ్వాలన్నీ వచ్చేది. ఎంతమంది గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఎంతమంది హృదయంలో పరమాత్మగా విస్తరించాలి, ప్రతి అణువులో విస్తరించాలి, ఇంకా మన కోసం శ్రీ విగ్రహాల రూపంలో ఎన్ని చోట్ల విస్తరించుంటాడు. అందుగురించి భగవంతుడి అవతారాలు అనంతం అని చెప్పారు. ఇక్కడ అద్వైతాచార్య భగవంతుడు మహావిష్ణువు యొక్క అవతారమే. అంటే ఇంకొక అంశానికి వస్తే, ఇప్పుడు మొదట ప్రస్తావనకు వచ్చింది కదా శివుడి గురించి, వచ్చి సదాశివ, సదాశివ అవతారం అని కూడా చెప్తారు. మహావిష్ణువు అవతారం అని ఇక్కడ ఉంది, రెండింటిలోనూ వ్యత్యాసం లేదు. కారణం ఏంటి? ఎవరు? సదాశివుడు, మహావిష్ణు విస్తరణ. కాబట్టి ఇక్కడ అద్వైతాచార్యని మహావిష్ణువు యొక్క అవతారం అనొచ్చు, సదాశివుడి అవతారం అనొచ్చు. ఇంకొంచెము కొంచెం లోతుగా వెళ్తే శివుడు, శివ అంటే ఏంటి అర్థం? శుభం, మంగళం. శివుడు ఎప్పుడు కూడా బద్ధజీవుల యొక్క శుభాన్ని ఆశిస్తున్నాడు. అది ఇక్కడ సదాశివుడు కూడా ఆ విధంగా ఆలోచిస్తూ, చాలా లోతైన ఆలోచన అండి తపన మహావిష్ణువు, మహావిష్ణువు గురించి. శివుడు ఎప్పుడు జీవుల గురించి, జీవులను ఎలా ఉద్ధరించాలని ఆలోచిస్తూ మహావిష్ణువుని స్మరించినప్పుడు మహావిష్ణువు వస్తాడు. వాళ్ళిద్దరు ఆలింగనం చేసుకుంటే అద్వైతాచార్య రూపం వచ్చిందని అదొక కోణంలో చెప్తారు. ఆయన మహావిష్ణువే, ఈయన మహావిష్ణువే. అయితే ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం ఏంటి, ఈశ్వర రూపాలు అనంత రూపాలు. కృష్ణ పుస్తకంలో మీరు చదివే ఉంటారు, కృష్ణుడు అర్జునుడు ఆ బ్రాహ్మణ పిల్లవాడిని తీసుకురావడానికి ఎక్కడికి వెళ్ళారు? మహావిష్ణు లోకానికి. కృష్ణుడు వెళ్ళాడు అక్కడ ఎవరి దగ్గరికి? మహావిష్ణువు, కృష్ణుడు ఇద్దరు మాట్లాడుకున్నారా లేదా? మళ్ళీ భగవాన్ ఒక్కడే. ఇది తల గోక్కుంటారు అన్నమాట. ఇది ఇది ఒక్కడంటారు, మళ్ళీ మహావిష్ణువు అంటారు, మళ్ళీ కృష్ణుడు అంటారు, మళ్ళీ ఒక్కడే అంటారు, ఇద్దరు మాట్లాడతారు. వాళ్ళు కొత్తలో ఇదే సంశయం నాకు, ఈ పుస్తకాలు చదివేటప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, ఇది ఒక్కటే. వెంకటేశ్వర స్వామి విష్ణువే అంటారు, కృష్ణుడు విష్ణువే అంటారు, నరసింహస్వామి ముగ్గురు ఎట్లా అవుతారు, ఒక్కరే ఒక్కడే ఉండాలి కదా అని. తర్వాత ఒకరోజు కళ వచ్చింది, కళలో స్పష్టంగా అంటే ఏదైతే చింతన చేస్తామో, నిజంగా చింతన చేస్తే భగవంతుడు ఇస్తాడు, అది మన శ్రద్ధను బట్టి ఉంటుంది అని. హరే కృష్ణ. ఏమొచ్చింది? సరే, ఇక్కడ అద్వైతాచార్య గురించి చూస్తే నేను చెప్పింది అది చింతన చేయండి వస్తుంది మీకు కూడా అని. చింతన కొరకే ఇది ఇచ్చింది. ఇప్పుడు మీరు తల గోక్కోవాలి ఏం అబ్బాయి. నేను కళ గురించి అండి కాదు, ఆ కళలో స్పష్టమైందండి. ఏదైతే ఎంత ఎక్కువ చింతన చేస్తాం ఆధ్యాత్మిక విషయాలు, అవి పరమాత్మ తప్పకుండా మనకి భగవంతుడు స్పష్టం చేస్తాడు అనే దానికి ఉదాహరణ చెప్తున్నాడు. తెలియాలి, తెలుసుకోవాలని ఉందా? ఎవరెవరికి ఉంది చింతన చేయండి. చింతన ఎందుకు లేదు? పొద్దున్న నుంచి ల్యాబ్కి వెళ్తూనే ఉన్నారు, చింతన లేకుండా ఎందుకు వెళ్తారు? ఆ చింతన ఇటువైపు తిప్పండి. హరే కృష్ణ. ఇక్కడ మాయ, మహావిష్ణువు మాయ ద్వారా ఈ జగత్తును సృష్టించాడు అని ఉంది ఇక్కడ కదా. మహావిష్ణు జగత్కర్త, మాయయా యా సృజత్యద, ఈ విశ్వాన్ని సృష్టించాడు, భౌతిక విశ్వాన్ని. ఎలా సృష్టించాడు? మాయ ద్వారానే. ఎలా? విధానం ఏంటి? దృష్టి ద్వారా, దృష్టిపాతం ద్వారా. సాయిక్షత అంటారు. ఐక్షత అంటే ఈక్షత, ఈక్షత అంటే ఈక్షణం. మహావిష్ణువు దృష్టి ఎవరి మీద? ప్రకృతి, మాయా, మాయాశక్తి. ఆయన దృష్టిపాతం చేతనే, ఆయన దృష్టి ద్వారా దృష్టి పడుతుంది మాయాశక్తి మీద, అప్పుడు శక్తిలో చలనం ఏర్పడుతుంది. దీనికి తర్వాత ఆయన దృష్టిపాతం ద్వారా ఏమొస్తాయి? జీవులు ప్రవేశపెట్టబడతాయి మాయాశక్తిలో. దీనికి ప్రభుపాద భౌతికమైన ఉదాహరణ ఇస్తారు. భార్యాభర్త, భార్య ప్రకృతి, భర్త బీజప్రదాత. ఆత్మ ఎలా? వీర్యం ద్వారా ప్రవేశిస్తుంది, తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. దానికి చూడొచ్చు చలనం, వివాహమైన వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. పురుషుడిని, పురుషుడు స్త్రీని చూసినప్పుడు కామవాంఛ గుణాలు ప్రేరేపించబడినప్పుడు స్త్రీలో చలనం వస్తుంది. దాన్నే ఇక్కడ ఏమంటారు, సిగ్గు అనడము, అదే రకరకాల అంటే శరీరం కవలికలు మారతాయా మారవా? అప్పుడు ఏ కవలికలు లేకుండా నిలబడుకొని సిగ్గు లేదు ఎగ్గు లేదు అంటారు ఇప్పుడున్న వాళ్ళకు. సాధారణంగా స్త్రీ అంటే భర్త ఎదురుగా, భర్త చూస్తాడంటే స్త్రీ చెల్లించిపోతుంటుంది. అలాగే ఇక్కడ ప్రకృతి అంటే అది భౌతిక ఉదాహరణ. ఈ భౌతికంలో ఉన్నవన్నీ కూడా మూలం అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయి ఉదాహరణలు. ఇక్కడ ఉన్నవి ఎందుకు చర్చించుకోవాలంటే మూలం అర్థం చేసుకోవడానికి, అంతేగాని ఇది పట్టుకొని కూర్చొని ఊగులాడటం కోసం కాదు. ఇది తాత్కాలికం, ఊడిపోతుంది, మట్టి మట్టిలో కలుస్తుంది, గాలి గాలిలో కలిసిపోతుంది. ఇక్కడ మహావిష్ణువు యొక్క దృష్టి భౌతిక శక్తి మాయాశక్తి మీద పడుతూనే చలనం మొదలవుతుంది. తర్వాత ఏ విధంగా అయితే భర్త ద్వారా స్త్రీ తన గర్భంలో జీవాత్మను పొందుతుందో అదేవిధంగా దృష్టిపాతం ద్వారా, మహావిష్ణు యొక్క దృష్టిపాతం ద్వారా జీవులు భౌతిక శక్తిలో ప్రవేశపెట్టబడతాయి. తర్వాత ఎలాంటి రూపం అని ఎలా నిర్ణయించబడుతుంది రూపం? ముందు ప్రళయ మహాప్రలయ సమయంలో ఎలాంటి స్థితిలో నీ కార్యకలాపాలు ఆగిపోయాయో మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతాయి. అందుగురించి 84 లక్షల రకాల జీవరాశులు సృష్టి మొదటి నుంచి ఉన్నాయి, అంతేగాని ఒక్కదాని తర్వాత ఇది మారుతూ వచ్చింది అనేది లేదు. జలజానవ లక్ష అని అది ఉంది కదా, స్థావర లక్ష వింశతి అవన్నీ ఉన్నాయి అని. డార్విన్ సిద్ధాంతం శుద్ధ తప్పు అనేది దాని నుంచి స్పష్టంగా తెలుస్తుంది. డార్విన్ సిద్ధాంతం ఏంటి? కోతి అదేంది ముందు ఏంది? ముందు ఏకకన జీవి ఏందో చెప్పుకుంటారు సార్, అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పలేరు. మళ్ళీ అది మనం చదివాము, కోతి నుంచి మానవుడు వచ్చింది చదివాము, దానికి మార్కులు పడ్డాయి, సర్టిఫికెట్ వచ్చింది, పాస్ అయ్యాము కదా. ఎంతమంది చదివారు ఇక్కడ? డార్విన్ కోతి నుంచి మానవుడు వచ్చాడు, మనందరం చదివే వచ్చాము కదా. ప్రభుపాది రాకుండా ఉంటే ఈరోజు మనకు తెలియదు ఆ విషయం, మన కోతి పిల్లలుగానే మిగిలిపోయేవాళ్ళం. నిజమే, కోతి వారసులుగా ఉండిపోయేవాళ్ళం. ప్రభుపాది వచ్చేసి లేదు, మీరు మనుసంతతి, మీరు కోతి సంతతి కాదు మనుసంతతి అని గుర్తు చేశారు తట్టి. మనుసంతతి అంటే మానవులు మీరు, కోతి యొక్క వారసులు కాదు మీరు అని గుర్తు చేశారు. దానివల్ల ఈరోజు ప్రపంచం మొత్తము ఉడుకుతుంది అన్నమాట సార్. ఈ నామమాత్ర శాస్త్రీయ రంగం మొత్తము ప్రభుపాది వచ్చి ఒక కుదుపు కుదిపారు. ఇప్పుడు ఇస్కాన్ పుస్తకాలు ఎక్కడ ఇస్కాన్ ప్రభుపాద పుస్తకాలు ఎంతగా విస్తరించబడుతున్నాయో అంతగా ఈ నామమాత్ర శాస్త్రజ్ఞుల గుండెల రైళ్ళు పోతున్నాయి. చాలామందికి అర్థం కాకపోవచ్చు, సైంటిఫిక్ దాని గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కేవలం ప్రభుపాద పుస్తకాల వల్ల, అందుగురించి భాగవతంలో ఉంది, జనతాగ విప్లవ యస్మిన్ ప్రతి శ్లోకం అబద్ధవతి అని వస్తుంది కదా. జనతాగ విప్లవ, ప్రపంచం పాపంతో నిండిపోయిన జనుల జీవనంలో విప్లవం తీసుకొస్తుంది శ్రీమద్ భాగవతం అని. ఆ విప్లవ కర్త ఎవరు? ఇప్పుడు ప్రభుపాద. అంటే ప్రభుపాద ఎంత విశిష్టమైన స్థానమో అర్థం చేసుకోండి. ఇంతవరకు శాస్త్రజ్ఞులను అట్లా తాకిన వాళ్ళు లేరు, వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళు ఏం చెప్తే అది వేదం. ఒక సంవత్సరం ఒకటి చెప్తారు, తర్వాత అది తప్పని ఇంకొకటి చెప్తారు, అంతే అదే వేదం. అలా స్వీకరించి ఇప్పుడు ప్రభుపాద వచ్చేసి దాన్ని ఎత్తి చూపెట్టేసరికి సాధారణమైన మనలాంటి వాళ్ళు కూడా అది బయటకు చెప్పగలుగుతున్నారు ధైర్యంగా. అందుగురించి ఈ సైంటిఫిక్ వరల్డ్ మొత్తము అంటే నామమాత్ర సైన్స్, వాస్తవానికి వాస్తవమైన సైన్స్ కాదు. వాస్తవమైనటువంటి శాస్త్రజ్ఞులు అంగీకరిస్తున్నారు, అవును వాస్తవము, ఐన్స్టీన్ న్యూటన్ లాంటి వాళ్ళు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అంగీకరించారు. అయితే ఇక్కడ మహావిష్ణువు దృష్టిపాతం చేత జీవులు సృష్టించబడేది. అయితే ఇక్కడ అద్వైతాచార్య ఈశ్వర అని వచ్చింది ఇక్కడ. అద్వైతాచార్య ఈశ్వర, ఈశ్వర అంటే అసాధారణ కార్యకలాపాలు చేయగలుగుతారు. అద్వైతాచార్య ఏమి అసాధారణ కార్యకలాపం చేశారు? కృష్ణుణ్ణే ఇక్కడికి ఆహ్వానించారు. సాధారణమైన వ్యక్తితో కాదు భగవంతుని ఇక్కడ ఆహ్వానించడం. అయితే ఈశ్వర చేత శక్తి గావించబడ్డ వాళ్ళకు కూడా చేయగలుగుతారు. అది విశుద్ధ భక్తులు ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చారు లేదా శక్తి గావించబడి ఉంటారు అదే ఉద్దేశంతో, అదే లక్ష్యంతో, భగవంతుడి యొక్క లక్ష్యం కొరకు ఇక్కడికి వచ్చి ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈశ్వరతో సమానమైన శక్తి కలిగి ఉంటారు. ఎందుకు? వాళ్ళకు భగవంతుడే స్వయంగా శక్తిని ఇస్తాడు. అటువంటి శక్తి వాళ్ళు కూడా ఆహ్వానించగలరు భగవంతుణ్ణి. అది ఇక్కడ ఈశ్వర, అద్వైతాచార్య ఈశ్వర, సాధారణమైన వ్యక్తి కాదైన అద్వైతాచార్య అని. మరి ఆ పేరుకు అర్థం ఏంటి అనేది తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అద్వైతం హరినాద్వైత, ఈయన సాక్షాత్ హరియే, హరికి అభిన్నుడు. ద్వైతం అంటే ఏంటి? భేదం ఉందని, రెండు అంటే. అద్వైతం అంటే వ్యత్యాసం లేదు. అంటే ఈయనకు హరికి వ్యత్యాసం లేదు. అందుగురించి అద్వైతం హరినా అద్వైత, హరినా అద్వైత, హరికి ఈయనకు వ్యత్యాసం లేదు కాబట్టి ఈయన అద్వైత అని పిలువబడతాడు. మరి ఆచార్య అని ఎందుకు పిలువబడతారు? భక్తి శంషనాథ్, శంషనాథ్ అంటే ఏముంది, కృష్ణ భక్తి ప్రచారం చేశారు కాబట్టి ఆచార్య అని పిలుస్తారు. రెండింటిని కలిపి ఏమైంది? అద్వైత ఆచార్య. ఇక్కడ మహావిష్ణువు ఇంకా ఇక పైన శ్లోకంలో తస్య అవతారం అని కూడా వచ్చింది. ఇక్కడ రెండు కింద శ్లోకంలో భక్తావతారం, ఇప్పుడు ఈ శ్లోకం ఉంది కదా పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూప స్వరూపకం భక్తావతారం, ఈ భక్తావతారమే అద్వైతాచార్య. మహావిష్ణువు స్వయంగా భక్తుడిగా అవతరించాడు దేనికోసం? కృష్ణ సేవ చేయడం కోసం. మనకు సేవ చెప్తే ఎలా ఉంటుంది మనకి సేవ? మహావిష్ణువు నేర్పిస్తున్నాడు చూడండి, కృష్ణ సేవ ఏకలే ఈశ్వర, ఈశ్వర పరమ, ఈశ్వర పరమ కృష్ణుడు గోవిందుడు. శిల్ భక్తినాథ్ ఠాకూర్ పాటల్లో కూడా వస్తుంది, కృష్ణ నీ ఆజ్ఞ మేరకు విష్ణువు ఈ జగత్తును పరిపాలిస్తున్నాడు, బ్రహ్మ సృష్టిస్తున్నాడు, శివుడు లయం చేస్తున్నాడు. ఇక్కడ భగవంత్ గౌరంగ సేవ కొరకు మహావిష్ణువు అవతరించాడు, భక్తుడిగా అవతరించాడు. ఏం సేవ చేశాడు? ఆచార్యగా సేవ చేశాడు. మరి ఆచార్య అంటే ఏంటి, ఏం లక్షణాలు ఉంటాయి? ఇక్కడ అద్వైతాచార్య యొక్క లీలలో చూస్తే చూడొచ్చు ఆయన ఈ గంగవారి మనోహరి తులస్యాది మంజరి రాత్రింబవలు అహోరాత్ర, అహోరాత్ర అంటే పగలు రాత్రి, ఉహుంకార గర్జనాది అంటే ఉహుంకార రావాలి, రాధికాపతిను రావాల్సిందే, రావాల్సిందే, ఏమైనా సరే రావాల్సిందే. రాత్రింబవళ్ళు సాలగ్రామ శిలను ఆరాధించారు, కృష్ణశిలను ఆరాధించారు, దీంతో ధూప దీప కస్తూరి చ చందనాది లేపనం, ధూప దీప కస్తూరి గంగవారి మనోహరి తులస్యాది మంజరి, మనస్సును హరించేటువంటి తులసి మంజర్లు వాడారు. గంగవారి అంటే గంగా జలం. సో సాలగ్రామ పూజ చాలా సరళం. ఆయన రాత్రి మొబైల్ చేసి ఏం బిల్ ఏం ప్రార్థన చేశాడు? రాధికాపతి నువ్వు రావాలి, నువ్వు రాకుంటే ఈ బద్ధజీవులు ఉద్ధరించబడరు. ముఖ్యంగా నవద్వీపంలో చుట్టుపక్కల చూస్తే అంత పంటలు సస్యశ్యామలంగా ఉంది వాతావరణం మొత్తం ఎక్కడ చూసినా కూడా. అయితే అందరూ పాండిత్యంలో మునిగిపోయి ఉన్నారు, నువ్వు ఎక్కువ నేను తక్కువ ఒకరినొకరు ఓడించడం దీంట్లో పాండిత్యంలో మునిగిపోయి ఉన్నారు. ఇంకా ఈ అంటే భోగ విలాసాల్లో మునిగిపోయి ఉన్నారు. అది చూసి ఆచార్య, ఆచార్య అంటే ఒకటేంటంటే జీవుల కష్టాలను చూసి ఓర్చుకోలేని వ్యక్తి ఆచార్య యొక్క ఒకనొక లక్షణం. మనకు చూడండి శుద్ధ భక్తుల్లో రెండు రకాలు ఉంటారు, గోష్ఠ్యానంది ఉంటారు, భజనానంది. ఈ భజనానందిని ఆచార్యాన్ని పిలవలేదు, గోష్ఠ్యానందిని పిలుస్తారు. అంటే ఇప్పుడేం భజనానంది తక్కువేం కాదు, ఆయన వరకు ఆయన భజన చేసుకుంటుంటాడు, ఆయన వ్యక్తిగతంగా భగవత్ సేవ ఏదో ఆయన చేసుకుంటుంటాడు, వాళ్ళు కూడా సర్వశుభకారులు. అయితే ఇక్కడ ఆచార్యగా ఎవరు వెలుగులోకి వస్తారు? గోష్ఠి ఆనంది. గోష్ఠి, గోష్ఠి అంటే ఏంటి? చర్చించడం, 10 మంది దగ్గరికి వెళ్ళి కృష్ణుడి గురించి. అందుగురించి ఇక్కడ ఏం చెప్పారు? భక్తి శంషనాథ్, భక్తి ప్రచారం చేయడానికి వచ్చారు కాబట్టి నన్ను ఆచార్య అంటారు. కాబట్టి గోష్ఠి ఆనంది, భజనానంది రెండు రకాలు. సో గోష్ఠి ఆనంది ఇస్కాను ఏ వర్గంలోకి వస్తుంది? గోష్ఠి ఆనంది. కాబట్టి ప్రచారం గోష్ఠి ఆనందిలో ఆచార్యులు, ఆచార్య అంటేనే గోష్ఠి ఆనందిలో ఉంటారు. ఆచరితి శాస్త్రాన్ని ఇది ఆచార్య, శాస్త్రాల్లో ఇలా ఉంది ఇలా ఆచరించండి చూపిస్తారన్నమాట. శ్రీ విగ్రహారాధన నిత్యనాన శృంగార తన్మందిరం యుక్తస్య. యుక్తస్య అంటే ఆయన చేస్తుండాలి, భక్తాంశ నీ వాళ్ళను కూడా శిష్యులను కూడా చేస్తుండాలి. ఆచరతి అపని ఆచరి ప్రభు జీవరసిక, జీవులకు నేర్పించాలి. ఎందుకు నేర్పించాలి జీవులకి? తన సహజ స్థితిని మర్చిపోయి ఉన్నాడు జీవుడు ఇక్కడ. మర్చిపోవడం వల్ల ఏమైంది? మాయ చేత తండ్రులు తింటున్నాడు, లాటి దెబ్బలు తింటున్నాడు, లాటి దెబ్బలు తింటున్నాడు. అక్కడి నుంచి లేచి వెళ్దామని లేదు, ఇక్కడికి తడుముకునేది. అబ్బా కృష్ణ రాదులే, కృష్ణ అని రాదు, అమ్మా నాయన, అబ్బా నాయన, సారు అయ్యా ఎమ్మెల్యే అది రామకృష్ణ అని రాదు. అది వచ్చేంత వరకు మాయాదేవి తన్నుతూ ఉంటుంది, బూటుకాలతో లాఠీతో కొట్టి. ఎప్పుడైతే వస్తుందో రామకృష్ణ అని అప్పుడు తగ్గిస్తుంది కొంచెం. ఇప్పుడు దారిలోకి వచ్చావు అమ్మా నాయన, నీకు వాళ్ళు వీళ్ళ అది ఆచార్య నేర్పిస్తాడే. అమ్మా నాయన డబ్బులు అది మిద్దె మేడలు ఇది కాదు, రామకృష్ణ అను తగ్గుతుంది నీ నొప్పి అని చెప్తారు. ఆచార్య వచ్చేదానికే ఎందుకు ప్రచారం చేస్తారు? బయటికి వెళ్ళి మీరు నగర సంకీర్తం చేయండి, పుస్తకాలు ఇవ్వండి, ప్రసాదం ఇవ్వండి, ఉత్సవాలు చేయండి, మందిరాలు నిర్మించండి, వ్యవసాయ క్షేత్రాలు పెట్టండి, ఎందుకు ఇన్ని చెప్పారు ఆచార్య వచ్చి? మన నోట్లో రామకృష్ణ అని రాదు, మన నోట్లో అది తెప్పించడం కోసము. అద్వైతాచార్య ప్రభుపాద లీలలో గుర్తుందా? ప్రభుపాద లీలలో అద్వైతాచార్య ప్రభుపాద లీల విద్యార్థిగా ఉన్నప్పుడు డ్రామా వేశారు, నాటకం. అద్వైతాచార్య పాత్ర పోషించారు, పోషించారు కదా, జీవించారు. గుర్తుంది ఎవరికైనా? సంవత్సరం రోజులు దాన్ని అభ్యాసం చేశారు, సంవత్సరం చేసి సంవత్సరం తర్వాత బయటకు వచ్చారు. వస్తే అద్వైతాచార్యం చూసి అందరు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నటించలేదు ప్రభుపాద, జీవించారు. లేకుంటే ప్రపంచం మొత్తం ఎలా ప్రచారం చేశారు? అద్వైతాచార్యకు సంపూర్ణ ప్రాతినిధ్యం అని చెప్పచ్చు. విద్యార్థి దశలో ఉండగా కేవలం నాటకంలో అంతమంది కళ్ళల్లో నీళ్ళు వచ్చి హృదయం చెల్లించిపోయింది అద్వైతాచార్య పాత్ర చూసి. ఏంటి ఇక్కడ అదే అద్వైతాచార్య భక్తి సంశయం, భక్తి ప్రచారం చేయాలంటే ఏదో తత్వం తెలుసుకొని వెళ్ళాను, నేను నలుగురికి చెప్పాను, ఇది కాదు ప్రచారం. వాస్తవంగా ప్రచారం అంటారు దాన్ని, కానీ వాస్తవంగా ప్రచారం ఏంటంటే నీ హృదయంతో జరిగేది ప్రచారం. అద్వైతాచార్య చెల్లించిపోయారు, జీవులను చూసి చాలా హృదయ విదారకమైపోయి చెల్లించిపోయారు, జీవులు కష్టాల్లో ఉన్నారని. కాబట్టి వాస్తవంగా ప్రచారము అనేది హృదయ స్పర్శ. నువ్వు ప్రచారం చేయడానికి వెళ్తున్నావు అంటే వాళ్ళ హృదయాలను తాకడానికి వెళ్తున్నావు, ఇది వాస్తవంగా ప్రచారం అంటే. ఇది గురువు ఆచార్య చేసేది. మనం ఆరంభ స్థితిలో ఏమనుకుంటాం, నేను ప్రచారం చేశాను చేశాను. ప్రచారం చేశానంటే వాళ్ళ హృదయాన్ని తాకేవా లేదా వెళ్ళి? వాళ్ళ శరీరాన్ని కాదు, వాళ్ళ హృదయాన్ని తాకేవా లేదా? హృదయ స్పర్శ చేసావా వెళ్ళి అంటే అర్థమేంటి? ప్రేమతో వాళ్ళతో మాట్లాడావా వెళ్ళి? ఇది ప్రచారం అంటే. వాస్తవంగా నిక్కచ్చిగా చెప్పాలంటే నీ హృదయాన్ని విప్పి నీ హృదయంలో ఉన్నటువంటి ప్రేమను వాళ్ళ మీద కురిపించడానికి వెళ్ళావా లేదా? అందుగురించి ఇక్కడ అద్వైతాచార్య ఎంత చెల్లించిపోయారంటే ఆయన హృదయం అంతా ద్రవించిపోయింది, జీవులను చూసి భగవంతుని మర్చిపోయారు వీళ్ళు, ఎలా వీళ్ళు ఉద్ధరించబడతారని. అప్పుడు వాళ్ళు ఆచార్య అని పిలువబడతారు అన్నమాట. వాళ్ళకి ఇంకేముంటుంది చూడండి, జీవితంలో ఇంకేమి ఉండదు వాళ్ళకి. రాత్రి పవలు అహోరాత్ర, రాత్రి పవలు. ఇప్పుడు అద్వైతాచార్య గురించి ఉంది అహోరాత్ర సద్గుణం. రాత్రి పవలు ఏం చేస్తున్నారు? రాత్రి పవలు అయినా కృష్ణ నువ్వు రావాలి, ఓ రాధికాపతి నువ్వు రావాలి, నువ్వు వస్తే తప్ప వీళ్ళు ఉద్ధరించబడ్డారు. నువ్వు రావాలి 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 అని. ఆచార్య అదే గోష్ఠ్యానంద ఏం చేస్తుంటాడు, ఎప్పుడు ఎవరు కలిస్తే వాళ్ళకి యారే దీకే తారకహో కృష్ణ ఉపదేశ్ అమారాగ్యాయ గురుహయ తర ఇది. అందరు గురువులు కండి అని చెప్పారు. గురువు అంటే అందరు ఆచార్యులు కావాలి. ఆచార్యులు అంటే అందరు ఆచరించాలి. ప్రభుపా చెప్పింది అదే, అయ్యా లక్షల మంది గురువులు అవసరము, కాబట్టి ఎంత ఎక్కువ మంది వస్తే అంత అవసరం ఉంది ఇస్కాన్కి అని. ప్రతి ఒక్కరు గురువే ఇస్కాన్లో అని, వివిధ స్థాయిల్లో. నువ్వు గురువుగా బాధ్యత స్వీకరించు అంటే, ఏ రోజైతే తిలకం పెట్టుకున్నావో, ఏ రోజైతే కంటిమాల వేసుకున్నావో, ఏ రోజైతే జపమాల పట్టుకున్నావో, ఆ రోజే స్వీకరించావు అంటే ఆ రోజు నుంచి నీ మీద బాధ్యత ఏర్పడింది, నీ ఆచరణ ఎలా ఉంది. ఇదేంటంటే ప్రకటించడం అన్నమాట, తిలకము కంటిమాల నేను ఆచార్య అయ్యాను చూడు అని. ఇక్కడ ఈ ప్రపంచంలో అందుగురించి అందరు చూస్తారు, నువ్వు ఇలా మాట్లాడకూడదే ఇలా మాట్లాడుతున్నావు అంటే వాళ్ళు చెప్తారు నీ ఆచరణ వేరే విధంగా ఉండాలి కదా, ఇలా ఉంది నీ ఆచరణ అని గుర్తు చేస్తారు వాళ్ళు. ఇది లేకుండా గుర్తు చేస్తారా చెప్పండి? ఇస్కానికి వెళ్తున్నావు ఇలా మాట్లాడకూడదే అంటే వాళ్ళకు కూడా తెలుసు ఇలా ఉంటారు. ఇస్కానికి వెళ్తే ఆచార్యులు, మీరు ఆచార్యులు కాబట్టి ఇలా ఉండాలి. అడగరా ఎక్కడన్నా ఎవరైనా అన్నప్పుడు, ఏంది మీరు ఇస్కాన్లో అలా ఇలా మాట్లాడతారు, మాట్లాడకూడదు ఇలా కోపం రాకూడదు, మీకు అది చేయకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు. కాబట్టి ఇక్కడ అందరు ఆచార్యులు ఇక్కడ ఉన్నవారు. అద్వైతాచార్య కృప ఉంటే ఖచ్చితంగా అవుతుంది అది. ఇక్కడ ఏమి ఆచార్య గురించి మన జీవుడు ఉద్ధరించబడాలని, ఖచ్చితంగా గురువు కావాలి, గురు పరంపరలో రావాలి, సీదా అద్వైతాచార్య కృప గౌరవంగా రావటం. ఒకసారి చైతన్య మహాప్రభు అద్వైతాచార్యను పిలవనంపుతారు శాంతిపురం నుంచి మాయాపురికి రమ్మని. శ్రీవాస్ పండిట్ వాళ్ళ సోదరు రామాయ్ పండిట్ని పంపిస్తారు. అప్పుడు రామాయ్ పండిట్కి చెప్తారు అద్వైతాచార్య నేను రావట్లేదని చెప్పుకో అని చెప్తారు. అంటే చూస్తాము నిజంగా ఆయన నేను పిలిచిన రాధికాపతే కాదా, నేను పరీక్ష చేయాలి నాకు అంటే కృష్ణుడా కాదా. ఆయన వచ్చి నందనాచార్య ఇంట్లో దాక్కుంటారు. గుర్తుందా నందనాచార్య ఇల్లు? మాయాపూర్ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నందనాచార్య ఇల్లు. నిత్యానంద ప్రభు అక్కడే వచ్చింది, అద్వైతాచార్య అక్కడే, నందనాచార్య ఇంట్లో. అప్పుడు మళ్ళీ పంపిస్తారు మహాప్రభు, అదో పలాని ఇంట్లో ఉన్నాడు పిలుచుకొని రాపు అని. మళ్ళీ ఆయనే వెళ్తారు, నువ్వు ఇంట్లో ఉన్నావని పంపించారు మహాప్రభు, నా స్వామి పంపించింది. అప్పుడు వస్తారు, అప్పుడు నాడా నాడా అని పిలుస్తారు. అద్వైతాచార్య వాళ్ళమ్మ చిన్నప్పుడు నాడా అని పిలిచేది ముద్దుగా. నాడా అంటే గుండు అని, గుండుగా బాగా బొద్దుగా ఉంటే నాడా అని పిలిచి. అది ఎవ్వరికి తెలియదు, అది చైతన్య మహాప్రభు నాడా అంట. వెంటనే గుర్తొస్తుంది మా అమ్మ పిలిచేది ఎప్పుడు చిన్నప్పుడు అంటే కృష్ణుడే ఏంట లేకుంటే ఎలా తెలుస్తుంది, ముద్దుగా పిలిచేది వాళ్ళమ్మ అద్వైతాచార్య. సరే ఇక్కడ ఏమి కృష్ణుడు ఉద్ధవ గీతలో ఒకటి చెప్తాడు, ఆచార్యమ్మ విజయాన్ని నా అవమాన్యత కర్హిచిత్ ఉద్ధవ, ఆచార్యుడు నేనే ఆచార్యగా వస్తాను అంటే ఆచార్యకు నాకు వ్యత్యాసం లేదు, నా ప్రతినిధి కాబట్టి ఆచార్యమ్మ విజానియన్ తెలుసుకో ఉద్ధవ, ఆచార్య నేనే. బహిరంగ ప్రకటం, అంతరంగంలో ఎలా ఉన్నాడు పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క బాహ్య ప్రకటమే గురువు. అందు గురించి కృష్ణుడు చెప్తున్నది ఎవరో కాదు ఆచార్య నేనే, కాబట్టి నా అవమాన్యత కరిహిచిత్. ఎప్పుడు కూడా గురువును సాధారణ వ్యక్తి అనుకోవద్దు ఉద్దవా. ఎందుకు అలా చెప్తున్నారు కృష్ణుడు? ఆహా, సాధారణ వ్యక్తి అనుకోవద్దు అని చెప్తున్నారు ఎందుకు?
సాధారణ వ్యక్తి అనుకుంటే
నా అవమాన్యత కరిహిచిత్. ఎప్పుడైతే నువ్వు ఒకటి, ఎందుకు అలా చెప్తున్నాడు అంటే కృష్ణుడు, గురువు నీలాగనే నీ మధ్యనే నీలాగనే ప్రసాదం స్వీకరిస్తుంటాడు, నీలాగనే విశ్రాంతి తీసుకుంటుంటాడు, నీలాగనే భజనలో ఉంటాడు, నీలాగనే కీర్తనలో ఉంటాడు, నీలాగనే ఆయనకు కూడా అనారోగ్యం వచ్చినట్లు ఆసుపత్రికి వెళ్ళినట్లు అన్నీ తెలుసు. నీకేమనిపిస్తుంది? నేను చెప్పం చేస్తున్నా, ఆయన చేస్తున్నాడు. నాకు అనారోగ్యం వచ్చి ఆసుపత్రికి వెళ్తే ఆయన వెళ్తున్నాడు. ఆయన గురువు ఎందుకు అయ్యాడు? నాకు ఇలా అనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు అవమాన, అవ అంటే తగ్గించడం, మానం అంటే గుర్తింపు. గురువు యొక్క స్థానాన్ని తగ్గించిన వాడు అవుతావు. నా అవమాన్యత కరిహిజి, పొరపాటును కూడా ఆ విధంగా అనుకోకూడదు. గురుషు నరమతి, నరకీ బుద్ధి అన్నారు. నరకానికి వెళ్ళేదానికి తెలివితేటలు ఉంటాయంట గురువుని సాధారణ వ్యక్తిగా చూసేది. వైష్ణవే జాతి బుద్ధి అని. వైష్ణవ ఏ జాతి మీద? ఏ కులం? భక్తుని పట్టుకొని ఏ కులం మీద? కుంతిమారాణి ఉపదేశాల్లో 1వ అధ్యాయం 1వ స్కందం 8వ అధ్యాయం 39వ శ్లోకం మాయాపూర్ లెక్చర్ వినండి మీరు. ప్రభుపాది వైష్ణవే జాతి బుద్ధి ఖండించి పడేశారు అక్కడ. వైష్ణవ అనేది జాతి కులం అడిగేది మీరు? ఇవాళ రేపు తెలుసో తెలియకనో మొత్తానికి సరిగా సమాచారం లేకనో భక్తులు వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు, నాకు పలాని కులం కావాలి పలాని మతం, ఇదేంది ఇది? వైష్ణవ ఏంది పలాని కులం ఏంది? వైష్ణవ వైష్ణవే అని ప్రభుపాద చాలాసార్లు కండింది. అమెరికా వైష్ణవ, ఆస్ట్రేలియా వైష్ణవ, ఏ ఇదేంది ఇది? అమెరికా బంగారు, ఆస్ట్రేలియా బంగారు, బంగారు బంగారు ఎక్కడైనా. మళ్ళీ వైష్ణవ అంటున్నావు, మళ్ళీ భౌతిక స్థాయిలో నాకు ఫలాను కులం కాదు, ఇదేంది? వైష్ణవ జాతి బుద్ధి, నరకీ బుద్ధి అని వినండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వినండి. 1:8:39 మాయాపూర్ లెక్చర్, అది లాస్ ఏంజల్స్లో కూడా ఇచ్చారు, మాయాపూర్లో ఇచ్చారు. అలాగే గురువు, గురువు ఇది 10 అపరాధాల్లో ఎన్నోది వస్తుంది గురువుది?
3.
గురువుని సాధారణ వ్యక్తిగా దాంట్లో చాలా లోతుగా ఉంటుంది. నామం, నీకు నామం ఇచ్చేది ఎవరు? గురువు ద్వారానే నామం ప్రకటమయ్యేది. ఇప్పుడు అద్వైత ఆచార్య ద్వారా చైతన్య ప్రకటమయ్యాడు చైతన్య మహాప్రభు. ఆ అద్వైత ఆచార్య పరంపరలోనే గురువులు వచ్చారు. ఈ గురువులు కూడా ఏం చేస్తున్నారు? ప్రభుపాద వచ్చారు, ప్రభుపాద శిష్యులు ఉన్నారు, ఆచార్యులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇదే చేస్తున్నారు. ఏంటి భక్తి శంషనాథ్? వాళ్ళు గ్రామ గ్రామం, నగర నగరం, పట్ట పట్టణం వెళ్ళి దేశాలు విదేశాలకు వెళ్ళి ఏం చేస్తున్నారు? భక్తి శంషనాథ్. కానీ వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? మనలాగే మన మధ్య ఉన్నారు కదా అని అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఏమవుతుంది? మనం వాళ్ళని అపరాధం చేసే అవకాశం ఉంది. అందుగురించి శుద్ధ భక్తుల దగ్గరికి వెళ్ళనివ్వరు మనలాంటి వాళ్ళని, దూరం దూరం అంటారు. వాళ్ళకేముండదు మేము గొప్ప అని, కానీ మన యొక్క శ్రేయస్సు కోరే కొంచెం దూరం పెడతారు. అందుకే ఇక్కడ నావమన్యత కరిహిచి, ఎప్పుడు కూడా గురువుని సాధారణ వ్యక్తి అనుకోకూడదు. అనుకున్న వెంటనే నువ్వు దిగజారిపోతావు. ఎందుకు? వైష్ణవ శుద్ధ భక్తుల కార్యకలాపాలు అర్థం చేసుకోలేము మనం. మనం భౌతిక స్థాయిలో ఉన్నాము, వాళ్ళు విశుద్ధ స్థాయిలో ఉన్నారు. ఆ చిన్న ఉదాహరణ చెప్తా. శిలభక్తి వికాసవామి మహారాజుకి సేవ చేసే ఒక భక్తుడు, ఏదో నిర్జల కదా రోజు రోజు నీళ్ళు ఇస్తారు. ఆ రోజు కూడా నీళ్ళు అడిగారు మహారాజు. ఈయన ఏంది మహారాజు నిర్జలు ఉన్నారా ఇంత గురువు అది ఇది అని మనసులో వచ్చింది. ఎవరితోనో అన్నాడు పక్కకి వెళ్ళి ఆయన. అది ఇంకొక మంచి అవగాహన ఉన్న భక్తుడి వరకు వెళ్ళింది అది. ఆ భక్తుడు చెప్పాడు మరుసటి రోజు తొడుకొని వెళ్ళి ఆ భక్తుడిని, చూడు నువ్వు పెట్టిన నీళ్ళు పెట్టినా పెట్టినట్లే ఉన్నాయి, కేవలం నీకు సేవ ఇవ్వడం కోసం నీళ్ళు తెమ్మనింది అంటే అప్పుడు తల వంచుకున్నాడు. అంటే ఏమి నీళ్ళు తెమ్మంటేనే ఇంకైనా తాగుతున్నాడు అని వేసుకున్నారు కదా. చైతన్య భాగవతంలో ఎక్కడో వస్తుంది, నా నిత్యానంద ప్రభు ఒకవేళ మా సారాయి దుకాణంలోకి వెళ్ళినా నా నిత్యానంద ప్రభే, ఎందుకు అక్కడ ఉండే వాళ్ళని ఏదో ఉద్ధరించడానికి వెళ్ళడం మందు తాగడం కోసం కాదు. సాధారణంగా మందు దుకాణానికి ఎవరు వెళ్తారు, కానీ నా నిత్యానంద ప్రభు వెళ్తే నా నిత్యానంద ప్రభే ఆయన మందు తాగడానికి వెళ్ళాడు. ఇలాంటి విశ్వాసం ఉండాలంటే గురువు పైన. నీకు అర్థం కాదు ఎందుకు వెళ్ళాడో తెలీదు, సారా అయితే తాగాడు మా నిత్యానంద ప్రభు, మా గురువు ఖచ్చితంగా తప్పైతే చేయాడు, ఇటువంటి విశ్వాసం ఉంటే అప్పుడు శిష్యుడు అనిపించుకుంటాడు. అంటే గురువు పట్ల ఎంతటి అదృఢమైన మన భక్తి మొత్తం ఇక్కడ ఇక్కడ చూడు. కానీ అద్వైతాచార్య రాలేదనుకో, ఈరోజు ఇస్కాన్ ఉండేదా, చైతన్య మహాప్రభు వచ్చి ఉండేదా, లేదు. అంటే ఆచార్య పాత్ర ఎంత ఉంది చూడు, జీవుణ్ణి తిరిగి మళ్ళీ భగవంతుడి దగ్గరికి చేర్చాలంటే పూర్తి ఆచార్యుల పాత్రే ఉంది ఇక్కడంతా. ఇక్కడ భగవద్గీతలో కూడా చెప్తా, కృష్ణుడు 13వ అధ్యాయంలో ఆచార్య ఉపాసనం, ఓ అర్జున ఆచార్య ఉపాసనం నేర్చుకోను, నా ఉపాసన చేయని చెప్పట్లేదు. అక్కడ చివరిలో చెప్పాడండి, సర్వధర్మాన్ మామేకం శరణం వ్రజ, అంటే నాకు శరణ పొందంటే అర్థం ఏంటి, నేను ముందే చెప్పాను ఆచార్య ఉపాసన చెయ్యని, అది చెయ్యని అర్థం అక్కడ. ఆచార్య ఉపాసనం చెయ్యాలి, తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్న ఉపదీక్షంతి జ్ఞానం జ్ఞానినస్తత్వ, ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి నువ్వు అని చెప్పారు. అంటే నువ్వు కృష్ణుడికి శరణాగతి పొందావంటే అర్థమేంటి, ఖచ్చితంగా నువ్వు ఆచార్యవాన్ అయి ఉండాలి. ధనవాన్ అంటే ఆచార్యవాన్ అంటే ఆచార్యుని కలిగి ఉండాలి నువ్వు. ఆచార్యవాన్ పురుషో వేద, ఎవరైతే ఆచార్యుని స్వీకరించారో వాళ్ళకే వేదంలో ఉన్నటువంటి సారం అవగాహనకు వస్తుంది, కానీ తీసుకొని చదువుతూ కూర్చుంటే కాదు. ఖచ్చితంగా ఆచార్యను ఆశ్రయిస్తేనే ఆచార్యవాన్ పురుషో వేద. పురుష అంటే జీవుడు, ఏ జీవుడైతే ఆచార్యని అంగీకరించారో వాళ్ళకి ఇది జ్ఞానం బోధపడుతుంది. అందుగురించి కేవలం పాండిత్యం వల్ల మనము ఇవి అర్థం చేసుకుంటామా, తప్పు. నాకు చదువు వచ్చు కాబట్టి నేను అర్థం చేసుకుంటా కుదరదు, చాలా మేధావితనం ఉంది నాకు నేను అర్థం చేసుకుంటా కుదరదు. ఎందుకు, ధర్మస్య తత్వం నితం గుహాయ. గుహ అంటే ఏంటి, గుహ గుహ రహస్యం లోతుగా ఉండేది, గుహలోకి అందరూ వెళ్ళలేరు, చాలా భయం కూడా, చాలా గుప్త నీది అంతా అక్కడ దాచిపెడతారు. సో ధర్మస్య తత్వం నిహితం గుహాయ, వాస్తవంగా ధర్మం వేద ధర్మం యొక్క సారం భాగవతుల హృదయంలో దాక్కొని ఉంటుంది, వాళ్ళు మాత్రమే వెల్లడి చేయగలరు నీకు, ఇది దీని అర్థం ఇది చూడు అని. అందుగురించి ఎన్ని చోట్ల తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం, నువ్వు గురువుని ఆశ్రయించి తీరాలి తప్పదు, లేకుంటే ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతాం. ఇది గురువు యొక్క పాత్ర అంత ఉంటుంది. జీవుడిని నిద్ర మేలుకొల్పడం, నిద్ర మేలుకొల్పడమే కాదు తన వేలు పట్టుకొని నడిపించి తీసుకొని వెళ్ళి కృష్ణుడికి అప్పచెప్తాడు. అందుగురించి మన జీవితంలో గురువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము, గురువు పట్ల ఎంత ప్రేమ పెంచుకున్నాము, గురువు పట్ల ఎంత అంకిత భావం పెంచుకున్నాము, అదే శాతంలోనే కృష్ణుడి పట్ల ఉంటుంది. అంతకు మించి లేశం మాత్రము కూడా ఉండదు. గురు కృష్ణ ప్రసాదేపై తులాచంటే ఎవరికి, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యమేమి, బ్రహ్మాండ భ్రమితే తిరుగుతున్నామంట, పైన కింద 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 పైన తిరుగుతూ 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 ఉంటే భాగ్యం. ఏం భాగ్యం, ఎవరు సాధు వచ్చారు మనకి, సాధు వైద్య దయ్యం బట్టి తిరుగుతున్నాం అన్ని పైన కింద, సాధు వైద్యుడు వచ్చేసి మంత్ర ఔషధం ఇచ్చాడు, అదెవరికి, కోన భాగ్యవాన్ జీవ. అక్కడేముంది, గురు కృష్ణ ఇద్దరి కరుణ ఉండాలి, ఆ ఇద్దరి కరుణలో మొట్టమొదటి ఎవరి కరుణ వస్తుంది, గురు, ఇది ఆచార్య. దీనికి ప్రభుపాద ఒక చోట ఎక్కడో గుర్తులేదు, రైలు రెండు పట్టాల మీద నడుస్తుంది, రెండు పట్టాలు ఎలా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. అంటే ఇప్పుడు రైలు వెళ్తుంది, వీటివైపు ఉన్నావు, రైలుకు అటు ఒక చక్రం ఉంది, ఇటు చాలా ఉంటాయి చక్రాలు, అటు ఇటు సమాంతరంగా చక్రాలు ఉంటాయి కదా, అటువైపు చక్రం నీకు కనిపించకుండా కూడా అది ఎంత ముందుకు వెళ్ళింది అనేది నీవు ఎలా కనుక్కోగలవు? అది గురుకృష్ణ ప్రసాద. అంటే నువ్వు గురువు నుంచి ఎంత కరుణ పొందగలుగుతున్నావో అంతే కరుణ కృష్ణుడి నుంచి. అంటే వాస్తవంగా అర్థం ఏంటి, కృష్ణుడి కరుణ అయ్యే నీకు అటువైపు చక్రం పోతూ ఎంత పోతుందో ఇటువైపు చక్రం కూడా, కానీ నువ్వు అది గమనించలేవు, ఇది గమనించగలవు. కాబట్టి నీ గురువుతో ఎంత సంబంధం ఉంది అనేది ఈ భౌతిక ప్రపంచంలో నీకు ముఖ్యం. నాకు భగవంతుడితో సంబంధం ఉంది, నాకు భగవంతుడు కళ్ళలో వచ్చాడు, నాకు అది వచ్చాడు, నాకు చెప్పాడు, మాట్లాడాడు, అన్నీ మాట్లాడి సరే, గురువు ఏమంటున్నాడు నీ గురించి చెప్పు. గురువు నాకేం అవసరం, గురువు దీక్ష అయిపోయింది అయిపోయింది, నాకు సంబంధం లేదు గురువుతో, గురువుతో సంబంధం లేదు, వైష్ణవులతో సంబంధం లేదు కదా, చాలా పెద్ద పెద్ద పొరపాటు అది. రాత్రి ఒక ఉపన్యాసం వింటున్నా, ప్రభుపాద చెప్తున్నారు గురువు ప్రాముఖ్యత చూడండి. శ్రీరంగంలో ఒక బ్రాహ్మణుడు చదువు రాదు ఆయనకి, కానీ భగవద్గీత అర్థమైపోయింది ఆయనకి. ఎందుకు అర్థమైంది? గురువు నిష్ట ఉంది ఆయనకి. మా గురువుకు తెలుసు నాకు చదువు రాదని, ఆయన చదవమన్నారు, సరే పుస్తకం పట్టుకొని కూర్చుంటే ఏమైనా సరే, ఆయనకు వేరే ఆలోచన రాలేదంట, కనురెప్ప పాటు కూడా వేరే ఆలోచన రాలేదంట. మా గురువుకి తెలుసు కదా, నాకెందుకు చెప్పాడు అబ్బా, చెప్పకూడదే, ఈ ఆలోచన రాలేదు ఆయనకి. మా గురువు గారికి తెలుసు నాకు చదువు రాదని, తెలుసు చదవమని చెప్పారు, కాబట్టి నేను ప్రయత్నం చేస్తాను అంతే. దానివల్ల ఆయన పరిపూర్ణమైన వ్యక్తి అయ్యాడు, చదువు రావడం వల్ల కాదు అని, చదువు రాదు అక్కడ. నువ్వు మనం ఎంత అయోగ్యులమైనా సరే, ఎంత పనికిరాని వాళ్ళమైనా సరే, గురువు చేతిలో పడితే చాలా చక్కగా తయారవుతారు. మనం అంతా అయోగ్యులము, అపరిపూర్ణులము, కానీ గురువు ఏం చేస్తాడు, మనల్ని పరిపూర్ణులుగా తయారు చేస్తాడు. చాలా శుద్ధమైనటువంటి వ్యక్తి ఆ శుద్ధతను బయటకు తీస్తాడు, తీసుకెళ్ళి మళ్ళీ కృష్ణుడికి అర్పిస్తాడు. అదే యోగ్యత ఆధ్యాత్మిక జీవితానికి, మొట్టమొదటి యోగ్యత. నువ్వు ఇక్కడ వచ్చింది కదా, ఏంటి చివరి పదం ఏంటి, ఆశ్రయే గురువుని. నేను ఆచార్యని ఆశ్రయించబోతున్నా, నేను ఆశ్ర నువ్వు ఏ రోజైతే ఆశ్రయం తీసుకున్నావో ఆ రోజే నీకు ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. మరి ఎంత మేరకు శరణాగతి పొందావు? శరణాగతి ఒకేసారి 100% పొందలేరు సాధారణంగా మాయలో ఉన్న బద్ధ జీవులు. ఏ రోజైతే 100% పొందుతావో ఆ రోజు నీ ఈ భౌతిక ప్రపంచంలో అసలు బాధే లేనే లేదు, ఏ బాధ కూడా లేదు. ఏది నిన్ను బాధపడి, త్రితాపాలు ఉన్నాయి కదా, త్రితాపాల్లో ఏ తాపము కూడా నిన్ను తాకలేదు. అప్పుడు నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు, గ్యాస్ ప్రాబ్లం ఉండదు, భార్య సమస్య ఉండదు, భర్త సమస్య ఉండదు, వాళ్ళ సమస్య, వీళ్ళ సమస్య, అసలు భయమే ఉండదు నీకు ఈ ప్రపంచంలో. ఈరోజు మనకు భయం ఉంది, సమస్య ఉంది, ఆ సమస్య, ఈ సమస్య, దీని మీద ఆధారం, ఆ ప్లాన్, ఈ ప్లాన్ ఎందుకు వచ్చింది చెప్పండి. ఇంత గురువుని ఆశ్రయించలేదు పూర్తిగా, కొంచెం 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 నీకు కొంచెం నాకు అన్నట్టు పెట్టుకున్నావు గురువుతో కూడా. గురువుని ఆశ్రయించి ఉంటే భయం ఎందుకు వెంటాడుతుంది మనకు, వెంటాడదు. అది మనం ఆలోచించుకోవాలి లోతుగా. ఇలాంటి రోజుల్లో అద్వైత ఆచార్య అద్వైత ఆచార్యం ఆశ్రయే, నేను గురువును ఆశ్రయించబోతున్నాను, ఆశ్రయిస్తాను, ఆయన ద్వారానే నాకు కృష్ణుడు లభించేది. ఆశ్రయం అనేది పదం చాలా తేలికగానే ఉంది, కానీ ఏం ఆశ్రయం అంటే నా మనలో ఉన్న తప్పుడు అహంకారం, మిథ్యాహంకారము అర్పించేయాలి గురువుకి. అయితే మహాప్రభు గురువు మోరే మూర్ఖదికి కరిలో శాసన, ఏ చైతన్య మహాప్రభు మూర్ఖుడా, నిమాయ్ పండిట్, కేశవ కాశ్మీర్ లాంటి నలుదిక్కులను జయించొచ్చిన పండిట్నే క్షణాల్లో ఓడించేసినటువంటి నిమాయ్ పండిట్. ఆ నిమాయ్ పండిట్ ఏమంటున్నారు, గురువు నన్ను చూసి మూర్ఖుడివి అంటే, అవును నేను మూర్ఖుడిని అని తలదించుకున్నా మా గురువు ముందర. నేను మనకు ఎలా ఉంటుంది మాయలో ఉన్న పరిస్థితి, నేను ఎట్లా మురుకున్నాను, భాగవతం చదువుతున్నాను, నాకు అది తెలుసు ఇది తెలుసు, ఇది తెలుసు కదా నాకు, నేను ఎట్లా మురుకున్నాను అట్లా అనుకుంటున్నాం కాబట్టి మురుకులం మనం. వసక చైతన్య మహాప్రభు మూర్ఖ కాదు, ప్రభుపాద లీలలో కూడా ప్రభుపాద మా గురువు గారు మాట్లాడుతుంటే మొదట్లో కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత అర్థమైంది, మా గురువు గారు చెప్పింది నేను తల ఎత్తకూడదు మా గురువు ముందర అని నాకు అర్థమైపోయింది. అందుగురించి వెంటనే స్వీకరించేసాను, తొలి కలయికలోనే స్వీకరించేశాను గురువుగా. అధికారికంగా 1933లో దీక్ష తీసుకున్నాను, కానీ నా హృదయంలో 1922లోనే మొట్టమొదటి రోజు స్వీకరించేశాను గురువుగా. అప్రభుపాద ఇంకొక చోట కూడా చెప్పారు, మా గురు మహారాజు మాట్లాడేటి కొన్ని విషయాలు నాకు అర్థమయ్యేటి కాదు అప్పట్లో, కానీ వినేవాడిని కూర్చొని చాలా ఇష్టం మా గురు మహారాజు ఏం చెప్తున్నా వినాలంటే, అర్థం కాకుండా కూడా. ఈ శ్రీరంగ బ్రాహ్మణుడు అదే, అరే 18 అధ్యాయాలు నువ్వు భగవద్గీత మొత్తం చదువు అంటే నాకు అర్థం కాలేదు, మా గురు మహారాజు చదవమన్నారు నాకు అర్థం కాలేదు ఎందుకు చదవమన్నారో, కానీ చదవమన్నారు కాబట్టి నేను చదువుతాను ప్రయత్నం చేస్తాను. మిగతా బ్రాహ్మణులంతా గేలి చేస్తున్నారు, చైతన్య మహాప్రభు వచ్చి ఏం చెప్పారు, ఏమయ్యా బ్రాహ్మణ కానీ కంట్లో నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నావు ఏమైందంటే, ఇది ఏడుపు కాదు భగవద్గీత పట్టుకుంటూనే నాకు కృష్ణార్జునులు గుర్తొస్తారు. అర్జునుడు కింద పైన కూర్చోన్నాడు, కృష్ణుడు కింద కూర్చోన్నాడు. నా భగవాన్ ఎంత ప్రేమ భక్తులు అంటే ఆ ప్రేమ తలుచుకుంటేనే నా కంట్లో నీళ్ళు వస్తాయి, నాకు చదువైతే రాదయ్యా. అక్కడ ప్రభుపాద చెప్పారు, ఇది గురునిష్ట అంటే, గురునిష్ట అంటే ఇలా ఉంటుంది, శిష్య అంటే ఇలా ఉంటాడు. కాబట్టి సాక్షాత్ భగవానే ముందుకు వచ్చి నిలబడ్డాడు, ఆయన గురునిష్టకు నిరక్షరాస్య బ్రాహ్మణుడి యొక్క గురునిష్టకు మెచ్చి గౌరంగా స్వయం కృష్ణుడే వెళ్ళాడు ముందుకెళ్ళి దర్శనమిచ్చాడు. అందుగురించి మనకి నిష్ట గురునిష్ట చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. సో దీక్ష అంటే దీక్షనే కాదు, ఎప్పుడైతే మనం వాస్తవంగా ప్రభుపాదని నేను అనుసరిస్తున్నాను అని ఈ గుర్తులు ఎప్పుడైతే ధరించామో వాస్తవంగా అంకితభావం ఎంత ఉంది, పెరుగుతూ ఉందా లేదా, ఒకే రోజు 100% కాకపోవచ్చు కానీ అది పెరుగుతూ ఉందా లేదా గమనించుకుంటుండాలి. అంకితభావము గురువు పట్ల ప్రేమ పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా, ఎలా ఉంది నా పరిస్థితి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉందా, ఎదుగుతున్నామా లేదా. ఒక్కొక్కటి గుడ్డు గుర్తు ఏంటంటే బాగా ఎదుగుతున్న భక్తుడికి ఏమనిపిస్తుంది, నేను చాలా 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 వెనుకబడి ఉన్నాను నేను అనేసి చాలా, ఆయన హృదయం చాలా దీనహీన స్థితికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడు. కుంతి మహారాణి ఎలాంటి ప్రార్థనలు చూడండి, అక్కడ ప్రభుపాద చెప్తారు, అక్కడ కుంతిమారాణి ఏం చెప్తుంది, నేను ఒక స్త్రీని నేనేం అర్థం చేసుకోగలను, గొప్ప 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 మునులేని అర్థం చేసుకోవడం కష్టం, నేను ఒక స్త్రీని ఏం అర్థం చేసుకోగలను నేను అని. అయితే ప్రభుపాద వెంటనే, ఆమె ఒక సాధారణ స్త్రీలాగా మాట్లాడుతుంది కానీ ఆమె ప్రార్థనలు చూడండి ఎలా ఉన్నాయో, గొప్ప గొప్ప మునులు కూడా చేయలేరు అలాంటి ప్రార్థనలు చేస్తుంది అంటే, ఆమె ఎంత ఆధ్యాత్మికంగా ప్రగతి చెందుతారో భక్తిలో అంత ఎక్కువ వాళ్ళలో వినయం ప్రకటమవుతుంది. ఆ వినయం ఎక్కడ మొదలవుతుందంటే మొట్టమొదట ఆచార్య దగ్గర తెలుస్తుంది నీకు ఎంత వినయం ఉంది. నాకు ప్రపంచమంతా అనొచ్చు నువ్వు చాలా వినయవంతుడు అని, కానీ గురువు అంగీకరించలేదు అనుకో నీకు వినయమే లేదు. ప్రపంచం మొత్తం అంటుంది నీకు గర్వం చాలా ఉందని, కానీ గురువు చెప్పారు చాలా వినయమైన వినయం గల శిష్యుడు అని. వెంటనే కృష్ణుడు ఏది స్వీకరిస్తాడు, వాస్తవానికి వినయం అంటే అది. ఆ శ్రీరంగం బ్రాహ్మణుడికి వినయం ఉంది కాబట్టే గౌరంగ ముందుకు వచ్చి దర్శనమిచ్చాడు. ఇక్కడ కృష్ణుడికి శరణాగతి పొందాలి మొట్టమొదటి గురువు దగ్గర. అందుకే భగవద్గీతలో 4వ అధ్యాయం ప్రణిపాత్ అంటే కట్టెలాగ, అంతే నువ్వు ఒక పరికరం అయిపోవాలి గురువు చేతులు నా అంటూ ఏం పెట్టుకోకూడదు. నీ చింతన నా చింతన అంటే ఏం పెట్టుకోకూడదు. మహారాజు ఏం చెప్పారు ఆ రోజు మొట్టమొదటి వచ్చి రూపరఘునాథ్ మహారాజు మొట్టమొదటి మహారాజు ఏదన్నా చెప్పండి అంటే మనసును గురువుగా చేసుకుంటావా ప్రభుపాదను గురువుగా చేసుకుంటావా అని ఒక్కటే ప్రశ్నతో మొదలు పెట్టారు. గుర్తుంది ఎవరికైనా? మనసును గురువుగా చేసుకుంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇలానే ఉంటావు, ప్రభుపాదను గురువుగా చేసుకుంటే వెంటనే దాటేస్తావు అని చెప్పారు. కేవలం 10 నిమిషాలు చెప్పి వెళ్ళిపోయారు. అది ఎప్పటికీ మర్చిపోలేము అలా చెప్పారు చెప్పడం కూడా. ఎన్ని సంవత్సరాలు సాధన చేసావు కానీ గురువుగా ఎవరిని స్వీకరించావు నువ్వు? నీ మనసును స్వీకరించావా ప్రభుపాదను స్వీకరించావు? అంటే ప్రభుపాద పట్ల ఎంత ప్రేమ పెంచుకున్నావు నువ్వు? ప్రభుపాద పట్ల ప్రేమ పెంచుకోనంటే ప్రభుపాద పుస్తకాల సూచనలు ఉన్నాయి అవి ఎందుకు స్వీకరించట్లేదు అని పరోక్షంగా. తర్వాత నేను అడిగాను, మహారాజు మీరు ఇంత జీవితంలో ఇంత విజయవంతంగా చేస్తున్నారు, 80 సంవత్సరాల వయసు అంటే దాదాపు శరీరం చివరి దశకు వచ్చింది, ఎలా చేయగలిగాను? ఏముంది నాకు వచ్చిన సూచనలు పాటించాను అంతే అని. ఏది ప్రశ్న పూర్తి కాకముందే చెప్పేశారు. అంటే ఎంత స్వాభావికంగా చెప్పారు, అంటే ఎంత స్వానుభవం. ప్రభుపాద ఇచ్చినటువంటి సూచనలు, ప్రభుపాద ఇచ్చిన విధానంలో ఉన్న సూచనలు నేను పాటించాను అంతే. నా గొప్ప ఏం లేదు, ఏంటో ప్రభుపాద ఇచ్చిన సూచనలు అంత బాగున్నాయి. బట్ ఇక్కడ ఏమి నిజంగా ఆశ్రయించామో ప్రభుపాదం లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు నువ్వు బ్రహ్మచారి, బ్రహ్మచారికి నియమాలు ఇచ్చారు ఎంత మటుకు ఆచరిస్తున్నావు? నువ్వు గృహస్థ, గృహస్థగా నువ్వు ఎంత మటుకు ఆచరిస్తున్నావు? సన్యాసి నియమాలు ఇచ్చారు ఎంత మటుకు సన్యాసి ఆశ్రయిస్తున్నావు? వానప్రస్థ నియమాలు ఉన్నాయి ఎంత మటుకు నువ్వు వానప్రస్థ ఆశ్రయిస్తున్నావు? గృహిణి, గృహిణి విధులు ఇలా ఉంటాయి ఎంత మటుకు ఆచరిస్తున్నారు? ఇది పరీక్ష వేసుకుంటూ వెళ్తే అప్పుడు ఒకరోజు నిజంగా అద్వైతాచార్య ఆచార్యం ఆశ్రయే ఒకరోజు నిజంగా పూర్తిగా శరణాగతి పొందుతాం. ఈ కోణంలో మనం పుస్తకాలు చదవాలి, ప్రభుపాద పుస్తకాలు చదవాలంటే ఈ కోణంలో నేను ఎంత మటుకు ఆచరిస్తున్నాను, ఎంత వెనుకబడి ఉన్నాను, ఇంకా ఈ సూచనలు పాటించట్లేదే నేను అని. సో దీనికి ఎంత బలం కావాలి? ఏ బలం కావాలి? ఆధ్యాత్మిక బలం కావాలి. నాయం బలహీనైన నా ప్రవచనైన లభ్య, అది వేదాంత సూత్రాల్లో అది. అయితే ఒక వివేకహీనుడు దాన్ని తీసుకొని ఏం చేశాడు చూడు, బలం లేకుంటే పురుషార్థం, అది పరమ పురుషార్థం పొందలేవు నువ్వు, కాబట్టి బాగా ఫుట్బాల్ ఆడు మైదానంలోకి వెళ్ళి వివేకహీనుడు చెప్పాడు. కానీ అక్కడ ఉండేది ఏంది, నాయం బలహీనైన నా ప్రవచనైన లభ్య అంటే నీ భౌతికమైన శక్తితో నువ్వు పొందలేవు, నీ మేధాశక్తితో నువ్వు పొందలేవు. గురువు ఆది గురువు అయిన బలరాముడు నా బలహీనైన, బలహీన బలం లేదు నీ దగ్గర అంటే నీ దగ్గర బలరాముడు లేడు అని అంటే గురువుని ఆశ్రయించలేదు నువ్వు. గురువుని ఆశ్రయిస్తేనే నీకు ఆధ్యాత్మిక విద్య బోధపడుతుందని అక్కడ ఉంటే ఈ మూర్ఖుడు ఏం చేశాడు చూడు, బలం లేకుంటే నీకు భగవద్గీత అర్థం కాదు కాబట్టి భగవద్గీత పక్కన పెట్టి ఫుట్బాల్ తీసుకొని రా మైదానంలోకి. దాన్ని ఎట్లా తన్నాలి, ఎట్లా తన్నులు తినాలి మాయ చేతిలో ఫుట్బాల్ లాగా మనం ఎట్లా కావాలి అని నేర్పించాడు అన్నమాట. ఎవరు చేతిట్లో కట్టుకుంటాడు మొత్తం అహంకారం, మొత్తం ఈ విశ్వంలో ఉన్న అహంకారం అంతా అక్కడనే ఉంటుంది, ఎక్కడ ఉండదు. ప్రభుపాద చూడు ఇలా ఉంటాడు, ఎంత తేడా చూడు వైష్ణవకి రాక్షసుడికి. పరమ మూర్ఖ రాక్షసులు తలదించుకుంటారు మమ్మీ మమ్మ మాతెందుకు పోలుస్తున్నావు వీళ్ళని అని చెప్పి అంత అహంకారం. ఆకాశం చూస్తుంటాడు చేతులు కట్టుకొని దరిద్ర నాయం బలహీనేన, ఎందుకు గురువుని ఆశ్రయించలేదని ఆయన అనొచ్చు. మా గురువుని ఆశ్రయించే ఎలాంటి గురువు ప్రభుపాద చెప్తారు, షాక్ కరెంట్ అంతా పోయింది నాది పోయింది అది ఏంది పోయింది. ఆర్డినరీ స్కూల్ టీచర్లు ఎడవరు, వాళ్ళు ఎంత చదువు చెప్తారో అంత అనుభవం పెరుగుతుంది వాళ్ళకి ఇంకా సబ్జెక్టు. అటువంటిది ఆధ్యాత్మిక విద్య అది ఎంత పోయిందో అని ఏడుస్తూ కూర్చున్నాడు. అలాంటి గురువుని ఆశ్రయించాడు ఇలాంటి శిష్యుడు అని. ఈ ఆడు భక్తి సిద్ధాంతం అదేంది మేకగడ్డ మోడు అని పిలుస్తారనమాట భక్తి సిద్ధాంత మహారాజు. మేకగడ్డ మోడు అని ఎవరిని అక్కడికైనా గౌరవించారు భక్తి సిద్ధాంత మహారాజు ఆచార్య కాబట్టి. మన లాంటి వాళ్ళు అయితే అది కూడా వాడకూడదు. ఇంకా భక్తివికాస మహారాజు వివేకానంద అన్నాలంటే నాకు రానే రాదు ఆ పదం అంటారు. ఎంత ప్రయత్నం చేసినా అది విన్నా కూడా నాకు ఎట్లనో ఉంటుంది. వివేకహీన అనే పిలుస్తాను నేను అంటే చాలా అంటే బలం కావాలి. ఎక్కడి నుంచి అద్వైత ఆచార్యను ప్రార్థన చేయాలి ఈరోజు. తవ కృప బలేపాయ్ చైతన్య నీత. ఇది ఇక్కడ దీనిలో ఉంది. దీన హీన నింద కాది ప్రేమ భక్తి దాయకం. దీన హీన నింద నిందనీయులు కలియుగ పురుషు కలియుగ జీవులు నిందనీయులు దీనులు హీనులు వాళ్లకు ప్రేమ భక్తి దాయకం. చైతన్య మహాప్రభు లీలలో చైతన్య భాగవతంలో వస్తుంది. వీలైతే మధ్యాహ్నం చదవచ్చు. ఇక్కడ వీళ్ళు కాకపోవచ్చు అంత చాలా లీలలు ఉన్నాయి దాంట్లో. సో ఒక సంభాషణలో వస్తుంది మహాప్రభు మీరు దీనులకు హీనులకు తర్వాత నిందనీయులకు అందరికీ ప్రేమ భక్తి ఇచ్చేయాలి మీరు ఒక్కరికి తప్ప అంటారు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎవరంటారో మరి మొత్తానికి ఒకరికి తప్ప మిగతా అందరికీ ఇచ్చేయాలి. అద్వైతాచార్య అడిగేది ఎవరా ఒక్కరు అదే ఒక్కరికి తప్ప అందరికి ఇవ్వాలి కృష్ణ ప్రేమ. వైష్ణవ అపరాధికి తప్ప మిగతా అందరు కృష్ణ ప్రేమ ఇచ్చేయాలని చెప్పి చైతన్య మహాప్రభుని అడిగితే చైతన్య మహాప్రభు అలాగే చేస్తాను నువ్వు ఎలా కోరుకుంటే అలానే చేస్తాను అంటారు. కాబట్టి ఇప్పుడు ఆచార్యను దాటి వెళ్ళి నేను కృష్ణ ప్రేమ పొందుతా అంటే సాధ్యం కాదు. అద్వైతాచార్యను దాటి వెళ్ళలేము. ఇక్కడ దీన హీన నింద కాదు అంటే మనం నిందనీయులము దీనులము హీనులము అయినా కూడా మన ఇంటికి మన దగ్గర భక్తులు వస్తారు. భక్తులు వస్తారంటే అద్వైతాచార్య కృప గౌరంగా ప్రాధేయపడ్డారు. ఆ గౌరంగా పరమాత్మగా ఉండి మనల్ని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పుస్తకం తీసుకొని వెళ్ళి అక్కడికి ప్రసాదం తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మన దగ్గరికి పంపించారు గురువు ఆజ్ఞ మేరకే. అంటే వాస్తవానికి భగవంతుడు గురువు చేతిలో ఉన్నాడు. అది జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే భక్తుల సమాజంలో ఉన్నాం కాబట్టి మనం దీనులమే హీనులమే నిందనీయులమే అజామిల చరిత్రలో భాష్యంలో రాశారు ప్రభుపాద. చాలా జాగ్రత్తగా ఉండండి ఇస్కాన్లో ఉన్న భక్తులు. మీ గత చరిత్ర ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు గతంలో ఎలాంటి జీవితం అనేది మర్చిపోవద్దు. ఏ రోజైతే అది మర్చిపోతారో ఆ రోజు తప్పకుండా దిగజారిపోతారు. అంటే మనం అంత ఉన్నత చైతన్యం లేదు మనకి. ఇంత విలువైంది ఇచ్చారు మనకు, దీన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలనేది లేదు మనకి. అందుకు ప్రభుపాద హెచ్చరిస్తున్నారు అజామిల లాంటి జీవితమే మనది. ప్రభుపాద అది కాదు, అదే భక్తులు వచ్చారు కానీ ఉద్ధరించబడ్డారు. సెకండ్ ఛాన్స్ ఇవ్వబడింది మీకు, ద్వితీయ అవకాశం. ఇది కోల్పోవద్దు. అజామిలలాగా ఇప్పుడే వెళ్ళిపోవాలి ఇదే జన్మలో. మీరు మళ్ళీ మొదటి జన్మ మొదటి దశకు వెళ్ళొద్దు మీరు. పునర్మూషికో భవా మళ్ళీ మూషికమంటే మళ్ళీ ఎలుక అయిపోయింది తెలుసు కదా అందరూ. అది ఎలుక పిల్లి పిల్లి నుంచి కుక్క కుక్క నుంచి సింహం సింహం ఏమైంది మళ్ళీ నిన్ను తినేస్తా అంటే తను తింటావా మళ్ళీ నువ్వు ఎలుక అయిపోవాను. అలా కావద్దు మీరు దయచేసి అని. దానికి బలం కావాలి బాగా. అద్వైతాచార్యని బాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి ఆధ్యాత్మిక బలం కావాలి గురువును ఆశ్రయించేదానికి. హరే కృష్ణ. మీకు దీంట్లో ఏదైనా ప్రశ్నలు సంశయాలు ఏదేదైనా వ్యాఖ్యానం చైతన్య చరితం చదవాలి. సమయం కేటాయించుకొని చదవాలి చైతన్య చరితామృతం. తెలుగులో లేదమ్మా, వస్తుందేమో భవిష్యత్తులో, ఎప్పుడైతే లేదు. ముందు ఇవన్నీ చదవాలి. ప్రభుపాద పుస్తకాలకు ఇచ్చే సమయం మాత్రం ఒక్క నిమిషము కూడా రాజీ పడేదానికి లేదు. అవన్నీ అదనంగా చదువుకోవాల్సి ఉంటుంది. మనం ఏ కొంచెం రాజీ పడినా ఆ పుస్తకం బాగుంది ఈ పుస్తకం బాగుందని అసలు సారం కోల్పోతాం మనం. చాలామంది భక్తులు ఉన్నారు ఆ విధంగా. ప్రభుపాద పుస్తకాలు అరకొర చదివి ఇంకా నాకు అది దొరికింది, ఆచార్య దొరికింది, ఈ ఆచార్య అది దొరికింది, ఇది దొరికింది అని చివరికి జపమాల జారబెడుచుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందుకు మహారాజు ఒకసారి ఉజ్జయినిలో చాలా నిక్కచ్చిగా చెప్పేశారు, జైవధర్మ తర్వాత శిక్షా చైతన్య శిక్షామృతం భక్తినో ఠాకూర్ చదవండి, చాలా బాగున్నాయి, అందరు చదవాల్సిన పుస్తకాలు ఇవి అని చెప్పి చెప్పినప్పుడు ఒక భక్తుడు ప్రశ్న వేశారు, మహారాజు ప్రభుపాద పుస్తకాలు చదవడానికి టైం లేదు మరి ఇవి చదవమంట అంటేనే మహారాజు ప్రభుపాదకి ఇచ్చే టైం మాత్రం ఒక్క క్షణము కూడా తగ్గించేదానికి లేదు, అవి చదివిన తర్వాత ఇవి చదవండి అని అంత నిక్కచ్చిగా చెప్పారు. అటు ఉన్నాయి పుస్తకాలు, చాలా బోలెడని పుస్తకాలు ఉన్నాయి. ప్రభుపాద ఇచ్చింది బాగా అర్థం చేసుకుంటే అప్పుడు పూర్వాచార్యులు ఏమి ఇచ్చారు మిగతా పుస్తకాల్లో ఏముంది అనేది అర్థమవుతుంది. హరే కృష్ణ చెప్పండి. అది బ్రహ్మ సంహితలో అద్వైతం అది దీపార్చర్య వహి దశాంతరం అభ్యుపేత. భగవంతుడు అనేక రూపాలుగా విస్తరించాడు. భగవంతుడే ఆయన మహావిష్ణువు, గర్భదశాయి విష్ణువు, రామాదిమూర్తి సుకలానీయమైన తిష్టన్ నానావతారం అకరోత్ భువనేశు కింతు రామ వరాహ నరసింహ అవతారాలని ఉన్నారు భగవంతుడు, అన్ని రూపాలు ఉన్నారు. ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇది మన చింతనకు, భౌతికమైన చింతనకు అందేది కాదు. పరశురాముడు వచ్చాడంటే అది శక్తి ఆవేశ అవతారం అనొచ్చు. ఇప్పుడు ఏంది మహావిష్ణువు దగ్గరికి కృష్ణుడు వెళ్ళాడు కదా మాట్లా బ్రాహ్మణ పుత్రుని తీసుకురావడానికి, మహావిష్ణువు వచ్చాడు. ఇదే మన భౌతిక చింతనకు అందేది కాదు. అది భగవంతుడు అనేక రూపాలుగా విస్తరించినప్పటికీ అది ఇక్కడ ఏమన్నా అందుకే ముందే చెప్పింది విష్ణుతత్వము ఈశ్వరతత్వము. ఈశ్వరులు చాలామంది ఉన్నారు అంటే విష్ణు రూపాలు చాలా ఉన్నాయి, ఎప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ డ్రెస్ వదిలితే ఇంకొక డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్లో కనిపించను. భగవంతుడు అలా కాదు. రామాది మూర్తిసు కళ నియమైన తిష్ట అంటే ఎప్పటికీ ఉన్నాయి. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, నరసింహస్వామి ఉన్నారు, వామనది అన్ని అవతారాలు అన్నీ ఉన్నాయి ఎప్పటికీ. అది ఆధ్యాత్మిక ప్రపంచం శాశ్వతము. ఆ శాశ్వత కోణం నుంచి చూడాలి. మనం అశాశ్వతంలో అలవాటు అయ్యున్నాం కాబట్టి అది ఎలా అనుకుంటాం. ఇది చూడవలసింది ఇంకొక కోణం నుంచి చూడాల్సి ఉంటుంది. మన దృష్టి ఒక కోణం నుంచే ఉంటుంది. ఆత్మానం మన్నే నాకు ఇంత తెలుసు కదా ఇలానే అనుకుంటాం, కానీ ఇంకొక కోణంలో కూడా ఉంది అనేది భాగవతం అనే ఒక సైన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయన బలరాముడు కృష్ణుడు విస్తారని. హరే కృష్ణ. శ్రీ చైతన్య చరితామృతం కీ జై. శ్రీ శ్రీనిదాయ గౌర సుందరికి శ్రీ అద్వైతాచార్య ఆవిర్భవతిథి మహోత్సవం కీ జై. 10:30 ఉంటుంది.